नमस्शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। కార్తీక మాసంలో 23వ రోజు కార్యక్రమంలోకి అడుగుపెట్టాం. 23వ రోజు సూర్యోదయానికి ముందు లేచి నదులలో కానీ చెరువులలో కానీ కాలువలలో కానీ సముద్రంలో కానీ ఏమీ దొరకకపోతే ఇంటి దగ్గర కానీ కార్తీక స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు ఈరోజు మాత్రం ఓ చిన్న పని చేయండి, ఓ ఉసిరికాయ నెత్తి మీద పెట్టుకు స్నానం చేయండి. 23వ రోజు నెత్తి మీద ఉసిరికాయ పెట్టుకు స్నానం చేసేవాడు లేదా ఒక జిల్లేడాకు నెత్తి మీద పెట్టుకు స్నానం చేసేవాడు ఆరోగ్యవంతుడవుతాడని, 22 రోజులుగా ఒకవేళ పొరపాటున ఎవడైనా స్నానం చేయకపోతే అటువంటి వాడికి కూడా 22 రోజులుగాను కార్తీక స్నానం చేసిన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతున్నది. ఇప్పుడు ఇవాళ అప్పుడే 23 రోజుల్లోకి అడుగు పెట్టాయి. 23వ రోజు ఎంతో పూర్వం 22 రోజులు గడిచాయి. ఈ 22 రోజులుగా కార్తీక స్నానం చెయ్యలేనటువంటి కొందరు దురదృష్టవంతులు ఉంటారు. అటువంటి వాళ్ళకు ఒక సూచన ఏమిటంటే 23వ రోజు 24వ రోజు 25వ రోజు ఈ 3 రోజులు చాలా గొప్పవి. అంటే రాబోయే వాటిని కూడా ముందే చెబుతున్నారు ఆ విషయం. 23, 24, 25 రోజుల్లో నెత్తి మీద ఉసిరాకు కానీ లేక ఉసిరికాయ కానీ జిల్లేడాకు కానీ లేదా జిల్లేడు పుష్పం కానీ ఇవి నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తే ఇంతకు పూర్వము రోజులలో కార్తీక స్నానము చెయ్యకపోవటం వల్ల వచ్చిన దోషము తొలగుతుంది. ఇంతకు పూర్వం గడిచిన రోజులన్నీ కూడా మనం కార్తీక స్నానం చేసిన ఫలితం పొందుతాంట. వరుసగా 22 రోజులు స్నానం చేయలేదు కానీ వాళ్ళ స్నానం చేశాం. ఏది జిల్లేడాకు నెత్తి మీద పెట్టుకుని, జిల్లేడు పువ్వు నెత్తి మీద పెట్టుకునో లేక ఉసిరాకో ఉసిరికాయో నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తే వరుసగా 22 రోజులు స్నానం చేయటం వల్ల వచ్చే ఫలితం వచ్చేస్తుంది. అలాగే 24, 25 రోజులు కూడా అంతే. కాబట్టి ఈ రోజుల్లో నేను చెప్పినట్టుగా చేయండి. మళ్ళీ చెబుతున్నాను, ఒక ఉసిరాకు కానీ లేక ఉసిరికాయ కానీ జిల్లేడాకు కానీ జిల్లేడు పువ్వు కానీ ఈ 4 ఇంట్లో ఏదో ఒక దానిని శిరస్సు మీద పెట్టుకుని స్నానం చేయండి. ఏకధాటిగా 8 రోజులు కార్తీక స్నానము చేసిన మహాఫలితం వస్తుంది. 23వ రోజున ఏదన్నా ఒక చామంతి పువ్వు తీసుకుని ఈ చామంతి పువ్వుని తులసి కోటలో పెట్టండి. అసలు పసుపచ్చని పువ్వులు ఎవరైనా ఏమైనా పెట్టచ్చన్నారు, కానీ చామంతి పువ్వులకు ఒక ప్రత్యేకత ఉన్నది. 23వ రోజున చామంతి పువ్వుని తులసి కోటలో పెట్టి తులసిని పూజిస్తే అటువంటి వాడికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవికి చామంతికలు అంటే చాలా ఇష్టం. శ్యామంతిక ప్రియాయే నమః అనే ఆవిడకు ఒక నామం ఉన్నది. ఇందులో కార్తీక పురాణంలో చామంతికలు అంటే చాలా ఇష్టం. శ్యామంతిక సరగంచిత ఆ లక్ష్మీదేవి అంటే చామంతి పువ్వుల దండని ధరించి ధగ ధగ వెలిగిపోతుంది. అందుకే మీకు చూడండి, ఎక్కడైనా సరే పద్మావతి మాతకి చామంతి పువ్వులతో అద్భుతంగా పూజ చేస్తారు. అందున ఈరోజు అంటే 23వ రోజు తులసిలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే తులసి మొక్కలో ఒక చామంతిక పెడితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా పొందుతాం. ఈరోజు సాలగ్రామాన్ని పూజించేవాడు, నర్మదా బాణాన్ని పూజించేవాడు, సాలగ్రామాన్ని లేక నర్మదా బాణాన్ని దానం చేసేవాడు ఇటువంటి వాళ్ళు కూడా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం పొందుతారు. కలియుగంలో లక్ష్మీ అనుగ్రహం లేకపోతే, లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పని చెయ్యలేం. సరస్వతి లక్ష్మి ఇద్దరు ఉండి తీరవలసిందే. ఇద్దరిలో ఎవరు లేకపోయినా అది లోటే. అందున పనులు జరగాలంటే ధనం తప్పక ఉండాలి. సాక్షాత్తు ధర్మరాజు అంతటి వాడు అరణ్యవాసంలో నానాయాతన పడిపోయాడు. ధనమంతా పోయింది, జోదంలో రాజ్యం పోయింది. ఆ సమయంలో ఆయన అదృష్టవశాత్తు మార్కండేయుడు ఆయన దగ్గరకు వచ్చాడు. మార్కండేయుడు కాళ్ళు పట్టుకుని, అయ్యా ధనం లేకపోవటం వల్ల నాకు వ్యక్తిగతమైన నష్టమే లేదు, నేను ఎలాగైనా బతుకుతాను, కానీ నన్ను ఆశ్రయించుకున్న ఈ బ్రాహ్మణులకి, నన్ను ఆశ్రయించుకున్న ప్రజలకి, నానా విధాలైన జాతుల వారికి వీరందరికీ ఇంత అన్నం పెట్టాలి, అందుకని డబ్బు నాకు కావాలి. ధర్మరాజు కోరిక అదే. పాపం ఆయనకి వ్యక్తిగతంగా ధనం మీద వ్యామోహం లేదు. కానీ ఆయన కృష్ణుడితో అంటాడు ఉద్యోగపరంలో, సిరి నాకేలందునే గ్రాస వాసోదైన్యంబులు వచ్చున అరయుని చుట్టాలకు. సిరి నాకెందుకంటావా, నా కూడా ఉన్న వాళ్ళందరికీ అన్నం పెట్టడానికి, వస్త్రాలు ఇవ్వడానికి, వాళ్ళకి ఇంత కూడు గూడు రెండూ చూపించడానికి అంటాడు ఆయన. ధర్మరాజు గారితో ఆయన మహారాజు కనుక 1200 మంది ఉన్నారు. అనుసరించి వచ్చినటువంటి పనివాళ్ళు ఉన్నారు, పరిచారికలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎంతమందికి అన్నం పెట్టాలా? వారందరికీ కూడా వండడానికి ఇల్లు చూపించాలా? వారికి కట్టుకోవడానికి వస్త్రాలు ఇవ్వాలా? అవన్నీ ఇవ్వాలంటే ధనం కావాలి అంటాడు ఆయన. అప్పుడు మార్కండేయుడు చెప్పాడు, కార్తీక మాసం వస్తోంది రాబోయే కాలం. ఎందుకంటే 12 ఏళ్ళు అరణ్యవాసం చేశాడు ఆయన. ప్రతి సంవత్సరం కార్తీక మాసం వస్తూనే ఉంటుంది. కార్తీక మాసంలో 23వ రోజున తులసిని పూజించు, అందులో చామంతి పువ్వులు పెట్టు, ఆ తర్వాత నర్మదా బాణలింగాన్ని సాలగ్రామాన్ని భక్తి శ్రద్ధలతో పూజించి నీ కుల పురోహితుడు ధౌమ్యుడికి దానం చెయ్యి. దానివల్ల నీకు భవిష్యత్తులో శత్రు నాశనం అవుతుంది, నీ సంపదలు నీకు తిరిగి వస్తాయి, నీ రాజ్యాన్ని హాయిగా పరిపాలించుకుంటావు. నువ్వు అన్నట్టుగా ఈ కూడా ఉన్నటువంటి పరిచారికలకి, పరిచారక గణానికి అందరికీ భోజనం పెట్టగలుగుతావు, కూడు గూడు నీళ్లు అన్నీ ఇవ్వగలుగుతావు అంటాడు. అలాగే మార్కండేయుడు చెప్పిన ప్రకారంగా ధర్మరాజు గారు శ్రద్ధాశక్తులతో కార్తీక వ్రతాచరణ చేసి 23వ రోజున సాలగ్రామాన్ని నర్మదాబాణాన్ని దానం చేశాడు. ఇదిగో ఆ ఫలితం చూశాంగా మనం. అజ్ఞాతవాసం హాయిగా సాగింది, శత్రువుల మీద విజయం పొందాడు, సామ్రాజ్యం తిరిగి సంపాదించాడు, అనుకున్న పనులు సాధించగలిగాడు. కాబట్టి 23వ రోజు సాలగ్రామదానం చాలా గొప్పది. అజ్ఞానులు కార్తీక మాసాన్ని తిరస్కరిస్తారట. కార్తీక మాస వ్రతాన్ని తిరస్కరించిన వాడు ఎవ్వడూ బాగుపడిన దాఖలాలు లేవు. కార్తీక మాసం చాలా గొప్పది, మాట వరుస కూడా దాన్ని తిట్టకూడదు. ఒకనొకప్పటి మాట, అయోధ్యానగరాన్ని పురంజయుడు అని ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన మొదట్లో బాగానే ఉన్నాడు, తర్వాత కొంతమంది నీచులతో స్నేహం చేయటం వల్ల, వాళ్ళతో స్నేహం చేయటం వల్ల ఆయనకి బుర్రలో మార్పు వచ్చేసింది. ఏమిటి కార్తీక మాసంలో స్నానం చేయటం వల్ల లాభం? ఆ చన్నీళ్లలో స్నానం చేస్తే రొంప పట్టడం తప్ప ఏమి లాభం దానివల్ల అనుకున్నాడు పాపం. నీతి నిజాయితీ ధర్మం అంటారు ఇవన్నీ దండగా అనుకున్నాడు, పూజలు దండగా అనుకున్నాడు. దాంతో ఆయన కార్తీక మాస వ్రతాన్ని తిట్టాడు. కార్తీక దామోదరుణ్ణి పూజించలేదు, శివ పూజ చెయ్యలేదు, దానం చెయ్యలేదు, కార్తీక మాసంలో దీపం వెలిగించలేదు, ఉసిరికాయ దానం చెయ్యలేదు. ఇంతెందుకు పరమ నాస్తికవాదం వచ్చేసింది. దానికి తోడు నాస్తికవాదం వల్ల ఏమవుతుందనమాట, ఇతరుల ధనాలు లాక్కోవడం మొదలెట్టాడు. మహానుభావులు డబ్బు బంగారం లాగేశాడు. రాజుగారు కదా, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కదవేముందని మొత్తం లాగి పారేశాడు. ఈ విధంగా చెయ్యరాని మహాపాప పనులు చేశాడు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవించవలసి వచ్చింది ఆయన కూడా. హఠాత్తుగా ఒకనాడు కాంభోజ దేశపు రాజు సుదక్షిణుడనేవాడు దాడికొచ్చాడు. కాంభోజరాజు మంచి బలవంతుడు, ఒత్తప్పుడు పురంజయుడైతే జయించగలిగేవాడే. నాస్తికవాదం వల్ల, కార్తీక మాసాన్ని తిట్టడం వల్ల వాడి బలం క్షీణించిపోయి దరిద్రం పట్టుకుందిట. మీరు చూడండి, పూర్వం కార్తీక మాసంలో శివార్చన చేసిన వాళ్ళంతా ఐశ్వర్యం పొందారు. ఆ అర్చన మానేసిన వాళ్ళు వాళ్ళ అనారోగ్యాల పాలై డబ్బులు ఉంటున్నాయి, జబ్బులు ఎక్కువైపోయాయి. చూశారా, ఇదే మూల కారణం. ఇప్పుడు పురంజయుడికి కూడా కార్తీక మాసాన్ని తిట్టడం వల్ల పోయే కాలం వచ్చింది. అందుకే కాంభోజరాజు 23 అక్షౌహిణీల సైన్యంతో ఒకనాడు పురంజయుడి మీదకి దండయాత్రకు వచ్చాడు. కాంభోజ దేశం అంటే ఇప్పుడు ప్రస్తుతం కాంబోడియా, కంపూచియా అని కూడా అంటున్నాం. చాలా గొప్ప స్థలం అది. అక్కడ విష్ణువాలయం ఉంటుంది, బ్రహ్మాలయం ఉన్నది, 1000 ఎకరాల స్థలాల్లో ఉన్నాయి అవి. చూసి తీరవలసిన ఆలయాలు అవి. అబ్బో, ఎప్పుడైనా వీలుంటే మీరంతా నాతో వస్తానంటే అందరం కలిసి వెళ్ళిపోదాం, పెద్ద ఖర్చు కాదు, ఓ 25,000 ఖర్చు పెట్టుకుంటే వెళ్ళి వచ్చేచ్చట. అద్భుత స్థలం అది. ఆ కాంభోజరాజు సుదక్షిణుడికి పురంజయుడికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. యుద్ధంలో నాస్తికవాదం వల్ల, కార్తీక మాసాన్ని తిట్టడం వల్ల, చెయ్యరాని పాప పనులు చేయటం వల్ల విష్ణువు యొక్క శాపానికి గురైన కారణం చేత పురంజయుడు చిత్తు కింద ఓడిపోయాడు. ఎందుకు పనికిరాకుండా ఓడిపోయాడు? కాంభోజరాజు ఈ అయోధ్యానగర రాజును ఓడించి అయోధ్యను ఆక్రమించేశాడు. ఒంటరిగా ఒక్క పురోహితుడు సుశీలుడు ఒక్కడు తనతో కూడా వస్తూ ఉండగా అందరినీ విడిచిపెట్టి అడవికి పారిపోయాడు చివరికి పురంజయుడు. ఏకాదశాక్షౌహిణీసుడై పెంపున పొంపిరిపోవునప్పుడమిరేడు. 11 అక్షౌహిణీల సైన్యం తనని సేవిస్తూ ఉండగా ఠీవిగా సింహాసనం మీద కూర్చున్న రాజుగారు, అనేక భోగాలు అనుభవించిన పురంజయ మహారాజు, నిత్యం పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం చేసిన పురంజయుడు దిక్కు లేక ఒక్క పురోహితుడు తోడుగా అడిగిపోయాడు. అందుకే పురోహితుడు ఒకడు ఉండాలి మనకి. ఎందుకో తెలిసిన, కష్టాలు వస్తే ఆ కష్టాల్లోంచి బయటపారేసే శక్తి ఒక పురోహితుడికి మాత్రమే ఉంటుంది. ఈయన అదృష్టం ఏంటంటే ఈ పురంజయుడికి ఇంత పాపాల్లో కూడా ఎన్నిసార్లు కార్తీక మాసాన్ని వాడు తిట్టినా ఎంత నాస్తికవాదైనా పురోహితుడు విడిచిపెట్టలేదుట. పోన్లే ఈ రాజుగారు ఎప్పుడో ఒకప్పుడు మారకపోతాడానని. నిజంగా కొంతమంది మహానుభావులండి పురోహితులు వాళ్ళు. వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. వాళ్ళు కష్టాలలో, నాయనా నువ్వు ఈ పూజ చేసుకో, నువ్వు ఈ అర్చన చేసుకో, నువ్వు ఈ ప్రదక్షిణ చేసుకో, నువ్వు తరిస్తావని చెబుతారు. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఉంటారు. వాళ్ళ వల్లే మనకి ఇంకా దేశం అంతో ఎంతో నిలబడుతోంది. మనకు ఆ జలాపరేశం గుడి దగ్గర రాంబాబు గారు, కలువలపల్లి రాంబాబు గారు ఎటువంటి నిష్ఠాగరిష్ఠుడండి అయినవా. అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా దేశం బాగుపడుతోంది. మనకి ఏలూరులో కోట తిరుమల శర్మ గారు ఉన్నారు. ఎంత సాత్వికుడు, ఆయన మొహం చూస్తే మనకు ఆనందం కలుగుతుంది అనమాట. ఓసారి మొన్న ఆ మధ్యన లలితాదేవి యొక్క కోటి కుంకుమార్చన చేశారు ఆర్ఆర్పేటలో. అక్కడికి యజ్ఞం చేస్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాను నేను. బా, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అందుకే ముఖంలో ప్రశాంతత ఉంటుంది. ఇలా ఉన్నారు కొందరు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా దేశం ఇలా బాగుపడుతుంది. అలాంటి వాళ్ళు తమ యజమానుల్ని బాగు చేయడానికి ఎప్పటికప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటారు. ఈ రాజుగారి పురోహితుడి పేరు సుశీలుడు. రాజుగారిని మొదటి నుంచి చెప్పాడు, మహారాజా నువ్వు మూర్ఖుల మాట వింటున్నావు, నాస్తికుల మాట వింటున్నావు, దీనివల్ల దెబ్బతింటావంటే అప్పుడు వినిపించుకోలేదు. ఇప్పుడు రాజుగారు ఓడిపోయాక, అయ్యో మహారాజా నా మాట వినలేదు, కష్టాల్లో పడ్డావు, నేను మాత్రం నిన్ను వదలనని ఆయన మాత్రం అడవికి వచ్చాట పాపం. చూశారు ఎవరు వస్తారు అలాగా. రాజుగారు ఓడిపోతే కూడా సేనాధిపతులు కూడా రాలేదు, కానీ వాళ్ళ పురోహితుడు కూడా వచ్చాడు. వచ్చి అన్నాడు ఆ పురోహితుడు, మహారాజా చూసావా, సంపదలున్న రోజులలో, పరాక్రమం ఉన్న రోజులలో కార్తీక మాసాన్ని తిరస్కరించావు, వ్రతాలు చేయలేదు, దక్షిణలు ఇవ్వలేదు, దానికి తోడు దొంగతనాలు కూడా మొదలుపెట్టావు. ఇతరుల యొక్క సొమ్ముని దోపిడీ చేయడం దొంగతనమే కదా. ఈ పాపాలన్నీ నిన్ను ఇప్పుడు ఏడిపించాయి. ఇప్పుడు నేను నిన్ను దెప్పడానికి రాలేదు, ఇప్పటికైనా నేను చెప్పిన మాట విను, అందుకే నీ వెంట వచ్చాను. నేను చెప్పినట్టు నడుచుకుంటే నీ సంపదలు నీకు తిరిగి వస్తాయి, నీ రాజ్యం నీకు వస్తుంది అన్నట్ట. పురోహిత మహానుభావుడు వినువు, నా అనుకున్న వాళ్ళు నా కూడా రాలేదు. నేను ఎంతో నమ్మి సైన్యం అప్పగించిన సేనాధిపతి కూడా యుద్ధరంగంలో తన దారి తాను చూసుకున్నాడు, నా దగ్గరికి రాలేదు. కానీ నువ్వో, నేను నీకు ఏమిచ్చినా ఇవ్వకపోయినా నా వెంటబడి వచ్చావు. ఈ రోజు నుంచి నువ్వేం చెబితే చేస్తానగానే అప్పుడు ఆయన చెప్పాడు, కార్తీక మాసం మన దృష్టివశాత్తు కొద్ది రోజుల్లో వస్తుంది. ఈ సమయంలో మనం కావేరీ నదికి పోదాం. కావేరీ నదీ తీరంలో కార్తీక మాసం అంతా గడుపు. 23వ రోజున కార్తీక మాసంలో గురు పూజ చెయ్యి. ఆ తర్వాత ఉసిరికాయ నెత్తి మీద పెట్టుకుని తలవార కావేరీ స్నానం చెయ్యి. తులసీదళాలతోటి ఈ పూట దామోదరుణ్ణి పూజించు. తులసీదళాలతోటి శ్రీమన్నారాయణుడిని పూజిస్తే శత్రు జయం, సకల సంపదలు వస్తాయనగానే ఆయన సంతోషించాడు. ఈ పురోహితుని వెంట పెట్టుకుని కావేరీ నదికి వెళ్ళాడు. కావేరీ విరజానదిని ఎన్నోసార్లు చెప్పాను మీకు. మన అదృష్టవశాత్తు భూలోకంలో కొన్ని నదులు ఉన్నాయి. ఈ నదులన్నీ గొప్పవే. అందులో కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని నదులు మరింత ఫలితం ఇస్తాయి. ఈ పురోహితుడితో కలిసి కావేరీ నదికి వెళ్ళి అక్కడ అద్భుతమైన భక్తి శ్రద్ధలతో రోజు ప్రొద్దుటే లేవడం, కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా హాయిగా తలారా స్నానం చేయటం, ఆ తదనంతరం ఈ పురోహితుడు ఎలా చెబితే అలా అర్చన చేశాడు. అదృష్టవశాత్తు 23వ రోజు వచ్చేసింది. ఈ 23వ రోజు మహానుభావుడైన పురోహితుడు సుశీలుడు సంకల్పం చెబుతూ ఉండగా, పవిత్ర మంత్రాలు చదువుతూ ఉండగా భక్తి శ్రద్ధలతోటి కావేరీ నదిలో స్నానం చేశాడు. సంకల్పపూర్వకముగా స్నానము చేస్తేనే ఎప్పుడైనా సరే స్నానమునకు తగిన ఫలితం వస్తుందని చాలాసార్లు చెప్పాను మీకు. సంకల్పం చెప్పుకోకపోతే స్నానమునకు తగిన ఫలితం మనం పొందలేము. అందుకే ఆయన సంకల్పం చెప్పుకున్నాడు, హాయిగా స్నానం చేశాడు. స్నానానంతరం నదీ తీరంలో దామోదరుడి విగ్రహం పెట్టాడు, శ్రీమన్నారాయణ విగ్రహం పెట్టాడు. ఆ విగ్రహం దగ్గరకు వచ్చి తులసీదళాలతోటి గురువుగారు మంత్రాలు చెబుతూ ఉండగా తాను పూజ చేశాడు. శ్రీ మహావిష్ణువుకి అష్టోత్తర శతనామాలున్నాయి. ఆ 108 నామాలు గురువుగారు చెబుతూ ఉంటే ఒక్కొక్క తులసీదళంతో పూజ చేశాడు, భక్తితో పూజ చేశాడు. ఎప్పుడైనా కష్టాలు ఎక్కువ వచ్చినప్పుడు భక్తి ఎక్కువ పెరుగుతుంది. అన్ని సుఖాలు ఉన్నప్పుడు ఆ పెద్ద భగవంతుడు పూజ చేసేది ఏముందిలే అనిపిస్తుందిట. అదే కష్టం వస్తే ఏడుస్తూ తన్మయత్వంతో ప్రభూ భగవంతుడా నిన్నే నమ్ముకున్నానని శ్రద్ధతో చేస్తాడు. దుఃఖమే సుమిరను సభకరై సుఖమే కియా నకోయ్, సుఖమే సుమిరను ఎదికరైతో దుఃఖ కాహే హోయ్ అంటాడు. అందుకే కబీరదాసు దుఃఖంలో ఉన్నప్పుడు అందరికీ హరినామస్మరణ గుర్తుకొస్తుందిట, హరి హరి అంటాడు. కానీ అదే సుఖాలు వస్తే ఎగిరి గంతులేసి సినిమాలు షికారులు చూస్తాడు, పిచ్చి వేషాలు వేస్తాడు. వారి పిచ్చివాడా, నిరంతరం సుఖాలలో ఉండగానే భగవన్నామస్మరణ చేస్తే, హరినామస్మరణ చేస్తే అసలు నీకు దుఃఖం రాదు. దుఃఖం వస్తే దుఃఖాన్ని అనుభవించగలిగేటటువంటి మానసిక స్థైర్యం నేను ఇస్తానంటాడు పరమాత్మ. అందుకే మనం సుఖాలలో ఉన్నప్పుడు పొంగిపోకూడదు, రెచ్చిపోకూడదు. సుఖాలలో ఉన్నప్పుడే భగవంతుడిని విడిచిపెట్టకూడదు. సరే పోన్లేండి, కనీసం సుఖాల్లో ఉన్నప్పుడు చెప్పిపోయినా, దుఃఖాల్లో వచ్చినప్పుడైనా భగవన్నామం చేస్తే ఈ వంకతో అయినా తరిస్తాం. మొత్తం మీద ఏదో ఒక వంకతో హరినామస్మరణ విడిచిపెట్టరాదు. ఇప్పుడు ఈయనకి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి గనక సుశీలుడనే పురోహితుడు శ్రీ మహావిష్ణువు యొక్క అష్టోత్తర శతనామములు చెబుతూ ఉంటే శ్రద్ధతో ఒక్కొక్క తులసీదళ నమః అన్నప్పుడల్లా శ్రీ మహావిష్ణువు పాదాల మీద పెట్టాడు. అంగపూజ కూడా ఉంటుంది, అంటే అవయవాలకు పూజ చేయడం. పాదవ పూజయామి, నాసికాం పూజయామి, లలాటం పూజయామి, శిరఫ్ పూజయామి, ఇలా ఒక్కొక్క నామం చెప్పినప్పుడల్లా ఏ అవయవం దగ్గర పుష్పం పెట్టమంటే అక్కడ పుష్పం పెట్టాడు, అక్కడ తులసీదళం పెట్టాడు. భక్తితో పూజ చేశాక ఆ తర్వాత అన్నాడు, గురుదేవ మీరు చెప్పినా చెప్పకపోయినా హరిపూజ అయ్యాక గురు పూజ చేయాలని శాస్త్రం చెబుతోంది, మీ పూజ కూడా చేస్తానని కావేరీ జలంతో గురువుగారి పాదాలు కడిగాడు. అప్పుడు వెంటనే ఆకాశంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, రాజా ఇది వరకు ఉన్నటువంటి మూర్ఖత్వం విడిచిపెట్టి అత్యంత భక్తితో శ్రద్ధతో నా అర్చన చేశావు, అర్చన చేశాక మీ గురువుని సుశీలుణ్ణి కులపురోహితుణ్ణి శ్రద్ధగా పూజించావు, అందుకే నేను నీకు వరం ఇస్తున్నాను. కాంభోజరాజు స్వయముగా నీకు రాజ్యం ఇచ్చేస్తాడు, నేను నీ మిత్రుణ్ణి అంటాడు, అతన్ని మిత్రునిగా చేసుకో, నీ రాజ్యాన్ని తిరిగి పరిపాలించుకో, ఇక మీదటనైనా కార్తీక వ్రతాలు విడిచిపెట్టకు, కార్తీక మాసాన్ని విడిచిపెట్టకు. ఒకటి గుర్తుపెట్టుకో, కులదైవాలు అని ఉంటారు వీరుళ్ళు, వీరభద్రుడు, వీరభద్రుని విడిచిపెట్టేవాడు, కార్తీక మాసంలో హరినామస్మరణ విడిచిపెట్టేవాడు, కార్తీక మాసంలో స్నానం చెయ్యనివాడు, కార్తీక మాసంలో రుద్రాభిషేకం చెయ్యనివాడు, కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే లక్ష పత్రి పూజ చెయ్యనివాడు, ఇటువంటి వాళ్ళు ఎందుకు పనికిరారు, నశించిపోతారు. ఏదో ఒకనాడు వాళ్ళు దానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తారు. కాబట్టి ఇక మీదట శ్రద్ధగా ఈ పనులు చెయ్యనగానే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకుని తరించినటువంటి పురంజయుడు సాష్టాంగపడిపోయాడు ఆయనకి, పరిపరివిధాలుగా పూజించాడు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు అదృశ్యుడైపోయాడు. అప్పుడు జరిగింది తమాషా, ఈయన యొక్క అయోధ్యా నగరాన్ని ఆక్రమించుకున్న కాంభోజరాజు సుదక్షిణుడు సైన్యంతో వచ్చి పురంజయుడి దగ్గరికి వచ్చి, మిత్రమా ఏమిటో కళ్ళు మూసుకుపోయి అజ్ఞానంలో పడి మిత్రుడి అయిన నీ మీదకి దండయాత్రకు వచ్చాను, నిన్ను ఓడించి అడవుల పాలు చేశాను, నన్ను క్షమించు, పాత పగంతా మర్చిపో, ఈ రోజు నుంచి మనం మిత్రులం, గాఢమైత్రితో మనం కలిసి ఉందాం అని కౌగిలించుకుని నీ రాజ్యానికి ఇచ్చేస్తున్నానన్నట. ఇద్దరు మిత్రులైపోయారు, ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరిగి అయోధ్యా నగరానికి వెళ్ళారు. స్వయముగా కాంభోజరాజు మళ్ళీ పురంజయుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషిక్తుడిని చేశాడు. చూసారా, శత్రువుని చంపడం కాదు గొప్పతనం, శత్రువుని మిత్రుడిగా చేసుకోవడంలోనే ఉంది. ఎప్పుడైనా శత్రువు మిత్రుడైతే ఆ మైత్రి వల్ల వచ్చే లాభాలు ఎన్నుంటాయండి. ఎవడికి వాడే గొప్పవాడు ఉంటాడు అనుకుందాం, ఈ గొప్పవాళ్ళంతా శత్రుత్వంతో కొట్టుకు చావడం కంటే ఈ గొప్పవాళ్ళంతా ఒక చోట చేరి మిత్రులు అయితే ఎంత లాభం అది, దానివల్ల వచ్చే లాభం ఇంక దేనివల్ల రాదు. శత్రుత్వం కంటే మిత్రత్వం ఎప్పుడూ లాభం. అందుకే నాయన పరమాత్మ, నేను నీకు అర్చన చేస్తాను, నీకు నమస్కరిస్తాను, నాకు మిత్రులు లేకపోయినా పర్వాలేదు కానీ శత్రువులు మాత్రం లేకుండా చెయ్యి అని పూర్వం మార్కండేయ మహర్షి నిత్యం పూజించేవాట శ్రీ మహావిష్ణువుని. ఈ విధంగా కాంభోజరాజు గారికి పురంజయుడికి తిరిగి స్నేహం వచ్చింది. అప్పుడు కృతజ్ఞతతో ఈ పురంజీయుడు ప్రతి సంవత్సరము వీలుని బట్టి ఒక్కొక్క నదీ తీరంలో, ఒకసారి కావేరి నదీ తీరంలో, ఒకసారి అయోధ్య నగరంలో ఉన్నాడు కనుక సరయూ నదీ తీరంలో విడిసి అక్కడ కార్తీక స్నానాలు చేశాడు. ఒకసారి గంగకి వెళ్ళాడు, ఒకసారి యమునికి వెళ్ళాడు. ఆయా నదులలో కార్తీక మాసంలో పవిత్ర స్నానాలు చేశాడు. సూర్యోదయానికి ముందు లేచాడు, స్నానాలు చేశాడు, దక్షిణలు ఇచ్చాడు. మహానుభావులైన పురోహితుల్ని సేవించాడు, దాన ధర్మాలు చేశాడు. ఇదివరకుట్లాగా ప్రజల్ని దోచుకోవడం, ఎక్కువ పనులు వేయటం ఇవన్నీ మానేశాడు ఆయన. సద్బుద్ధి ఆయనకి లభించింది. మనం 23వ రోజు ఈ పురంజయుడి కథ వినాలి. పురంజయ విజయం అంటే మన విజయమే. పురంజయుడు అంటే ఎవరో కాదు, పురము అంటే మన శరీరం. శరీరంలో ఉన్న ఆత్మే పురంజయుడు. ఆత్మ మన శరీరం మీద విజయం సాధించాలి, మనస్సు మీద విజయం సాధించాలి అనగా ఈ కథ విన్నటువంటి వాళ్ళు ఏం చేయాలన్నమాట, కార్తీక మాసం అంతా స్నానాలు చేయండి. కనీసం 23వ రోజైనా కార్తీక స్నానం చేసి గురు పూజ చేయండి. మళ్ళీ చెబుతున్నాను, చేదస్తం అనుకోకుండా వినండి. ఈరోజు స్నానానికి ముందు నెత్తి మీద ఒక తులసి దళం కానీ, ఒక ఉసిరాకు కానీ, తులసి ఎప్పుడు పెట్టుకోకూడదు సుమా, ఒక ఉసిరాకు కానీ లేక జిల్లేడాకు కానీ, ఉసిరి కాయ కానీ, జిల్లేడు పువ్వు కానీ నెత్తి మీద పెట్టుకొని సంకల్పపూర్వకంగా నదిలో స్నానం చెయ్యాలి. ఆ స్నానం వల్ల మొత్తం ఎన్నాళ్ళు స్నానం చేయకపోవడం వల్ల వచ్చినటువంటి దోషం పోయి అన్ని రోజులు స్నానం చేసిన మహాఫలితం వస్తుంది. ఆ తర్వాత ఏం చేయాలన్నాను, ఈరోజు హరిపూజ చెయ్యండి. 108 తులసీ దళాలతో విష్ణువుని పూజించండి. నక్తం ఉన్నవాళ్ళు సాయంత్రం వేళ గుళ్ళోకి వెళ్ళి శివపూజో హరిపూజో చేసి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయండి. ఈరోజు ఇంకో పని ఏం చెప్పాను, తప్పక గురువులను పూజించాలి. గురువులను కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి. ఎంతోమంది మహానుభావులు పూర్వం ఈ పని చేశారు. మనం 22వ రోజు గురువు పూజ చేసినట్టు 23వ రోజు కూడా గురువు పూజ చేయటం అనమాట. ఈరోజు మహానుభావులైన గురువులకి లేక పురోహితులకి యథాశక్తిగా స్వయం పాకము దక్షిణ ఇవ్వండి. దక్షిణ లేనటువంటి స్వయం పాకం వ్యర్థమైపోతుంది కనుక. ఈరోజు దీపదానం చేయటం కూడా చాలా మంచిది. దీపాన్ని వెలిగించిన తర్వాత కనీసం అది ఒక గంట కాలం వెలిగేలా చూడండి. శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేసేవారు కనీసం ఒక గంటది వెలిగేలా చూడండి. తద్వారా సకల దారిద్ర్యాలు తొలగి సంపదలు లభిస్తాయి. మళ్ళీ కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.